ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 8 శ్లోకం 6. యం యం వాపి స్మరన్ భావం, యం యం వాపి స్మరన్ భావం, త్యజంత్యంతే కళేవరం, త్యజంత్యంతే కళేవరం, తం తమేవైతి కౌంతేయ, తం తమేవైతి కౌంతేయ, సదా తద్భావ భావితః, సదా తద్భావ భావితః. ప్లీజ్ రిపీట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. యం యం వాపి, ఏ స్మరన్ స్మరించుచు, భావం భావమును, త్యజతి విడుచునో, అంతే అంత్యకాలమున, కళేవరం ఈ దేహమును, తం తం అట్టిదానినే, ఏవా నిశ్చయముగా, ఏతి పొందును, కౌంతేయ ఓ కుంతీపుత్ర, సదా ఎల్లప్పుడును, తత్ ఆ భావ స్థితిని, భావితః స్మరించుచు. దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద్. జయ శీల ప్రభుపాద్. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించును, అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. భాష్యం. అతి క్లిష్టమైన మరణ సమయమున మనుజుడు తన భావమును మార్చుకుని విధానము ఇచ్చట వివరింపబడినది. జీవితాంతమున శ్రీకృష్ణుని తలచుచు శరీరమును విడుచువాడు ఆ భగవానుని దివ్య భావమునే పొందగలడు. కాని కృష్ణునికి అన్యమైన దానిని చింతించువాడు సైతము అదే దివ్యస్థితిని పొందగలనట ఏమాత్రము సత్యము కాదు. ఈ విషయమును ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తతో గమనించవలెను. కాని మనస్సు సరి అయిన స్థితిలో నుండగా మరణించుట ఎట్లు సంభవము? ఉదాహరణముకు, భరత మహారాజు మహానుభావుడే అయినను అంత్యకాలమున ఒక జింకను తలచినందున తదుపరి జన్మలో జింకదేహమును పొందవలసి వచ్చెను. జింకదేహములో అతడు పూర్వజన్మ స్మృతులను కలిగియున్నను ఆ జంతు శరీరముననే కొనసాగవలసి వచ్చెను. జీవితకాలము నాటి ఆలోచనలే ప్రోగుపడి మరణ సమయమున మనుజుని ఆలోచనలను ప్రభావితము చేయును కనుక ప్రస్తుత దేహమే తరువాతి దేహమును తయారు చేయుచున్నదని పలుకవచ్చును. అనగా ప్రస్తుత జన్మమున సత్వగుణమున నిలిచి సదా శ్రీకృష్ణునే తలచినచో అంత్యకాలమున శ్రీకృష్ణుని స్మరించుట ఎవరికైనను సాధ్యము కాగలదు. అదియే దివ్యమైన శ్రీకృష్ణుని ధామమును చేరుటకు మనుజుడికి తోడ్పడును. అనగా మనుజుడు దివ్యమైన శ్రీకృష్ణ సేవలో సంపూర్ణముగా నిమగ్నుడైనచో అతని తరువాతి దేహము దివ్యమే ఆధ్యాత్మికమే కాగలదు, కాని భౌతికము కాజాలదు. కనుక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మహామంత్ర కీర్తనమే అంత్యకాలమున మనుజుని స్థితిని జయప్రదముగా మార్చుటకు ఉత్తమ విధానమై ఉన్నది. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజన శలాకయా చచ్చురన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. ఈరోజు ప్రపంచమంతా కూడా ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. నేను కూడా ఒక రెండు కార్యక్రమాలు అటెండ్ అయ్యాను ఈరోజు. అక్కడ నాతో పాటు కొంతమంది వేరే స్పీకర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా యోగా అంటే ముఖ్యమైనటువంటి ప్రాపగేషన్ అంతా కూడా ఏంటి అంటే ఆరోగ్యం, హెల్త్ బాగా ఉండాలి. ఒక ఆయన ఇంకొక మెట్టు పైకి వెళ్ళిపోయి యోగా చేస్తే ఆర్థిక స్థితి బాగుంటుంది అన్నాడు, డబ్బులు బాగా వస్తాయి. కానీ వెరీ మీనింగ్ ఆఫ్ యోగా, యోగా అంటే ప్లస్ కూడిక, జీవాత్మ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకునేదాన్ని యోగం అన్నారన్నమాట. ఎప్పుడైతే జీవాత్మ ఏంటి అంటే ఫాలిబుల్, అంటే ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సచ్చిదానంద స్వరూపుని యొక్క అంశే అయినప్పటికీ కూడా వర్షపు నీరు పవిత్రంగా ఉంటుంది, భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారిపోతుంది. సో జీవుడు కూడా ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే కంటామినేషన్స్, బద్ధుడవుతాడు గుణాల యొక్క ప్రభావం వల్ల. సత్వ రజస్తమో గుణాలు జీవుణ్ణి బంధిస్తాయి. ఆ గుణాల యొక్క ప్రభావంని భవరోగం అన్నారు. భవరోగం, భవరోగానికి లక్షణాలేంటి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. ఇప్పుడు జ్వరం ఉంటే లక్షణాలేంటి? నార్మల్ టెంపరేచర్ కన్నా టెంపరేచర్ పెరుగుతుంది, అది జ్వరం అంటే. నాలిక చేదుగా మారుతుంది, సో బలహీనత వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆ రోగం యొక్క సింప్టమ్స్, అవి లక్షణాలు అన్నమాట. సో భవరోగం యొక్క లక్షణం ఏంటి అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. యోగం అంటే భగవంతుడు ఈ భౌతిక జగత్తును సృష్టించినప్పటికీ కూడా దీన్ని మాయా జగత్తు అన్నారు. ఈ మాయా అన్నటువంటిది భగవంతుని అంటకుండా ఉంటుంది, అందుకని ఆయన భగవంతుడు, మనం జీవులం. జీవుల మీద మాయ ప్రభావం ఉంటుంది కానీ భగవంతుని మీద మాయ ప్రభావం ఉండదు. సో ఈ మాయ ప్రభావం నుంచి జీవుడు విముక్తి కావాలా అంటే ఆ భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలి. ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా మంటల్లో ఇనుముని పెడితే మంటలకుండే లక్షణాలన్నీ కూడా ఇనుముకొస్తాయి. సో అదే రకంగా ఆ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకొని మనలో ఉన్నటువంటి ఈ యొక్క భవరోగాన్ని తొలగించుకునేదానికి ప్రయత్నించడమే యోగం. యోగం మరి ఆ సంబంధం వివిధ యుగాల్లో వివిధ రకాలుగా ఉండింది. భగవంతునితో ఎట్లా సంబంధం ఏర్పరచుకోవాలా అని, కలియుగంలో మనకు ఆచరణకు అనుచితంగా ఉంటుంది కాబట్టి నామ సంకీర్తన ద్వారా సంబంధం ఏర్పరచుకోవడం, నామ సంకీర్తన ద్వారా. సో నామం చేసేటప్పుడు కూడా మనం మామూలుగా జనరల్ గా ఏంటి అంటే మనం ఎన్ని సంవత్సరాలు భక్తులుగా ఉన్నది అనేది లెక్కేసుకుంటాం. కానీ అరే నేను 108 సార్లు జపం చేసేటప్పుడు ఎన్నిసార్లు విన్నాము అని ఎప్పుడైనా లెక్కేసుకుని ఉంటే సంవత్సరాలు లెక్కేయడం మానేసి ఉండుంటాం మనం. 108 సార్లు నేను జపం చేసేటప్పుడు ఎన్నిసార్లు నేను విన్నాను అనేది కానీ లెక్కేసుకుంటే సంవత్సరాలు లెక్కేయడం మానేస్తాం అన్నమాట. సో మనం 24 గంటలు సంవత్సరాలు లెక్కేస్తున్నాం, కానీ నామం చేసేటప్పుడు ఎంత ధ్యానంతో మనం దాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే
ఈ జాగ్రత్త అన్నటువంటిది మనం వహించకపోతే కాలం అట్లాగా గడిచిపోతుంది. భాగవతం ఏం చెప్తుంది? సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ మన యొక్క ఆయుష్ను హరించి వేస్తూ ఉన్నాడు. మనం మృత్యువుకు చేరువవుతూ ఉన్నాం. ఆ మృత్యువును చేరుకోబోయే లోపల ఈ భవరోగం నుంచి సంపూర్ణమైనటువంటి విముక్తిని మనం పొందాల. అది ఆధ్యాత్మిక చింతన యొక్క పరమోత్కృష్టమైనటువంటి గమ్యం అన్నమాట. పరమోత్కృష్టమైన గమ్యం అది. హనుమంతుల వారు లంకకెళ్లారు సీతమ్మ తల్లిని కనుగొనడానికి. ఆయన సీతమ్మ తల్లిని కనుక్కున్న తర్వాత, ఆమెతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమనుకున్నారు అంటే, నేను ఆఫ్టర్ ఆల్ రాముల వారికి చాలా పెద్ద కోతి సైన్యం ఉంది, వాళ్ళలో నేను ఒక్కడిని, నేను ఏంటో ఆయనకు కొంచెం చూపిస్తాం. అప్పటికైనా రియలైజేషన్ రావణుడిలో కలగాల. ఒక్క కోతే ఇంత విధ్వంసం సృష్టించిందంటే ఇంకా ఆయన వెనకాలండే కోతులు అన్నీ కూడా కలిపితే ఏమవుతుంది, తర్వాత రాముడు శక్తి ఏంటి, ఇవన్నీ తెలియాలని చెప్పి హనుమంతులు వారు ఏం చేశారంటే లంకలో విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. అంతా సృష్టించిన తర్వాత ఇంక ఎవరి వల్ల కాలేదు, చాలా మంది కుమారులు చనిపోయారు, తర్వాత సైన్యం చనిపోయింది, చాలా బీభత్సం అయిపోయింది, లంక దారుణమైపోయింది. అప్పుడు ఇంద్రజిత్తును పంపించాడు. ఇంద్రజిత్ ఏం చేశాడు? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మ మీద గౌరవంతో హనుమంతుల వారు బంధింపబడ్డారు. బంధింపబడిన తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్లి రావణాసురుడి ముందు నిలబెట్టారు. నిలబెడితే రావణాసురుడు ఏమన్నాడు అంటే, హే వీరా, నువ్వు యుద్ధం చేసినదంతా కూడా నా గూఢచారుల ద్వారా విన్నాను. ఎంతో మంది యోధులతో నేను పోరాడాను, కానీ ఒక్కడివి, అది కూడా నువ్వు వానరుడివి, ఇంత విధ్వంసం సృష్టించావంటే ఏ దేశానికి రాజు నువ్వు, ఏ దేశానికి చక్రవర్తివి, ఏంటి అసలు చెప్పు అన్నాడు. ఏంటి అసలు చెప్పు అన్నాడు. అప్పుడు హనుమంతుల వారు వినమ్రతతో ఏమన్నారు అంటే, అయ్యా, నేను రాజుని కాదు చక్రవర్తిని కాదు, రామదాసుణ్ణి నేను అన్నాడు. రాజుని కాదు చక్రవర్తిని కాదు, నేను రామదాసుణ్ణి అన్నాడు. అప్పుడు రావణాసురుడు ఏమన్నాడు అంటే, అరే 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 అరే, నేనేదో పెద్ద వీరుడు, చక్రవర్తి, చాలా గొప్ప వ్యక్తి ముందు నిలబడున్నానని చెప్పి నేను అనుకున్నాను. నువ్వు ఆఫ్టర్ ఆల్ రామదాసుడు అని చెప్పి చెప్తున్నావే, నాకు చాలా చిన్నతనంగా ఉంది అని చెప్పి అన్నాడు. అప్పుడు హనుమంతుల వారు నవ్వుతూ ఏం చెప్పారంటే, నేను ఒక్క రాముడికే దాసుడినయ్యా, కానీ నువ్వు ఆరుగురికి దాసుడు వినువు అన్నాడు. ఏయ్, నేను ముల్లోకాధిపతిని, ఎవరికి దాసుణ్ణి నేనన్నాడు. లేదు లేదు, ఆరుగురికి దాసుడు వినువు అన్నాడు. ఎవరయ్యా ఆరుగురు అన్నాడు రావణుడు. అప్పుడు చెప్పాడు, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య, వీళ్ళు ఆరుగురికి కూడా నువ్వు దాసుడివి, నేనొక్క రాముడికే దాసుడి నేను అని చెప్పి చెప్పాడు అనమాట. సో ఈ రకంగా మనం ఆ ఒక్క రాముడు ఒక్క కృష్ణునికి దాసుడైతే ఇంకా ప్రపంచంలో ఎవరికి దాసులు అవ్వాల్సిన అవసరం లేదనమాట. కానీ ఆ ఒక్క దేవదేవునికి శరణాగతి పొందలేని దానివల్ల ఇంతమందికి మనం శరణాగతి పొందాల్సిన అవసరం వస్తూ ఉంది. సో జీవితం యొక్క పరమోత్కృష్ట గమ్యం ఏంటి అంటే, రోజులు గడిచిపోయే కొంది తీవ్రత పెంచుకోవాలి, భక్తిలో తీవ్రత పెంచుకోవాలి. కానీ మనకేంటి అంటే టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ, మానవుని యొక్క భావన ఎట్లా ఉంటుంది అంటే పోస్ట్ పోన్మెంట్ టెండెన్సీ అనమాట. రేపు చేసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడంట అమృత అని చెప్పి, ఆడి పేరేమో అమృతం. ఆడు జీవితం మొదట్లో ఆలోచించాడంట, అరే పేరేమో నాకు అమృత అని పెట్టారు, కానీ నేనేమన్నా శాశ్వతంగా ఉండేదానికి వీలవద్దా, చచ్చిపోవాలి కదా, చావకుండా ఉండాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలా అని చెప్పి యమధర్మరాజు మీద కఠోరమైన తపస్సు చేశాడంట. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. మామూలుగా యమధర్మరాజు ఎవరన్నా వస్తా ఉంటే భయపడతారు, వీడు తపస్సు చేశాడు యమధర్మరాజు కోసం. యమధర్మరాజు వచ్చాడు. వచ్చిన తర్వాత, ప్రత్యక్షమైన తర్వాత, ఏ నాయన, చరిత్రలో నా గురించి తపస్సు చేసినోడు నువ్వు ఒక్కడవే, ఎవరు చేయలేదు, అసలు ఏంటి నీ కోరిక అన్నాడు. స్వామి, మృత్యువు లేకుండా నాకు వరం ఇవ్వండి అన్నాడు. ఏమయ్యా, ప్రతి ఒక్కడు ఇదే తంత అంటాయా, మృత్యువు లేకుండా వరం, మృత్యువు లేకుండా వరం అని కోరుకుంటా ఉంటారు తపస్సులు చేసి. అది వీలు కాదు అన్నాడు. అట్లయితే ఒక పని చేయండి స్వామి, మృత్యు వస్తుంది కదా ఖచ్చితంగా, నాకు మృత్యు నీకు పలాన టైంలో వస్తుందని చెప్పి ఒక ఇంటిమేషన్ లెటర్ ఒకటి రాయండి. సో నేను ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంఎంఆపి స్మరణ్ భావం చదంతంతే కలేవరం త్వం త్వం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత. మృత్యు సమయంలో ఏ భావనలో ఉంటావో ఆ భావాన్ని నువ్వు పొందుతావు అంటున్నారు. మరి ఏ భావనలో ఉండాలంటే జీవితం అంతా ప్రాక్టీస్ చేయాలా? ప్రాక్టీస్ చేయకుండా లాస్ట్ లో కృష్ణ అని వెళ్ళిపోతావు అంటే అంత సామాన్యం కాదు అది. నేను ప్రిపేర్ అవుతాను స్వామి అన్నాడండి. సరే అబ్బాయి, ఓకే అని చెప్పి చెప్పాడు. తదాస్తు అన్నాడు యమధర్మరాజు, వెళ్ళిపోయాడు. ఇంక వీడేంటి అంటే, నాకెట్లాగూ మృత్యు సమయంలో ఇంటిమేషన్ వస్తుంది కదా, ఇంకా నేను ఇంద్రియాలు అనుభవించాలా. బాగా అనుభవిస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో. నాకు కూడా కొంతమంది క్యాండిడేట్లు అంటే రకరకాల ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాను ప్రచారానికి. ఒక వ్యక్తి పుష్కర కాలం నుంచి పరిచయం నాకు, ఆయన్ని భక్తి చేయవయ్యా అంటే కొత్త సంవత్సరం నుంచి చేస్తాను ప్రభు అంటాడు. ఏమయ్యా కొత్త సంవత్సరానికి అంటే, కొన్ని చేయాల్సిన ఉన్నాయి ఈ సంవత్సరంలో, అవి చేసేసిన తర్వాత కొత్త సంవత్సరం నుంచి మొదలు పెడతాం. అట్లా 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్య నేను కూడా అడగడం మానేశాను, దేనికిలే విలువ లేదు ఈ మనిషిని, మళ్ళీ కొత్త సంవత్సరం అంటారు, ఆ పాట నేను ఎక్కడ విందామని చెప్పి. సో అట్లాగా వీడు ఇంద్రియాలు బాగా అనుభవిస్తున్నాడు బాగా అనుభవిస్తున్నాడు అనమాట. అనుభవిస్తూ ఉంటే ఒకరోజు ఇంద్రియ భోగం అనేటువంటి భావనలో ఉండేవాడు బాడీ కాన్షియస్ బాగుంటుందన్నమాట. వాడికి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, బాగా తింటారు, మంచి డెకరేషను అన్ని బాగుంటుంది. వీడు అద్దం ముందు నిలబడుకుని ఒకరోజు జస్ట్ దూకుంటా ఉన్నాడు అనమాట. చూసుకున్నాడు, చూసుకుంటే ఎంట్రుకలు నెరిసిన్నాయన్నమాట, తల మీద ఎంట్రుకలు నెరిసాయి. ఈరోజు ప్రపంచంలో బిగ్గెస్ట్ బిజినెస్ ఏంటి అంటే, టర్న్ ఓవర్ ఎక్కువగా ఉండేది కాస్మెటిక్స్ బిజినెస్ అనమాట. సో ఈ డెకరేషన్స్ కి బాగా ఖర్చు పెడతారనమాట. సో వీడి ఎంట్రుకలు నెరిసాయన్నమాట. ఒకడెవడో నెత్తి మీద 8 ఎంట్రుకలు ఉన్నాయంట, వాడు మంగళ షాపు పోయాడంట. ఆడు మంగళతను చూసి వెటకారంగా, ఏమై లెక్క పెట్టమంటావా కట్ చేయమంటావా అన్నాడంట. వాడన్నాడంట, కలర్ అయ్యి అన్నాడంట. ఆడు కలర్ అయ్యి అన్నాడంట. సో ఆ అటాచ్మెంట్స్ బంధనాలు ఎట్టుంటాయి. వీడు ఆ వెంట్రుకలు నెరిసున్నాయి, దూకున్నాడు, వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు మళ్ళా ఇంద్రియాలు అనుభవిస్తా ఉన్నాడు. కొన్ని రోజులకి కళ్ళు మసకబడ్డాయి. తర్వాత ఆయన డాక్టర్ దగ్గర పోయాడు, కళ్ళద్దాలు పెట్టించుకున్నాడు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆడికి నోట్లో పళ్ళన్నీ కూడా రాలిపోయాయి, తర్వాత పెట్టుబడులు పెట్టించేసుకున్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత కాలు చెయ్యి పడిపోయింది. అయినా కానీ వీడు ఇంద్రియభోగాలు అనుభవించాల. కొన్ని రోజులు అట్లా గడిచిన తర్వాత యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. బాబు టైం అయిపోయింది అన్న. వీడేమంటాడు తెలుసా, యమధర్మరాజా అసలు ధర్మానికి ప్రతినిధివేనా నువ్వు, నాకేం మాట ఇచ్చావు నువ్వు, నేను మృత్యు వచ్చేటప్పుడు ఇంటిమేషన్ ఇస్తానన్నావు, నువ్వు నాకు ఇంటిమేషన్ లేకుండా ఒక్క లెటర్ కూడా రాయకుండా నువ్వు వచ్చేసావేంటి, ఇది మాట తప్పావు, అది ఇదని వీడెగిరేస్తున్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, అరే అబ్బాయి నువ్వు ఒక్క లెటర్ అడిగావు, నేను 4 లెటర్ రాశాను అన్నాడు. వీడేమన్నాడు తెలుసా, అట్టయితే కొరియర్ బాయ్ మిస్ చేశాడేమో అన్నాడు. అరే పిచ్చోడా, నేను లెటర్ రాయడం అంటే పెన్ను పేపర్తో రాస్తాననుకున్నావా, ఫస్ట్ నీ ఎంట్రుకలు నెరిసాయి చూడు, అది ఫస్ట్ లెటరు. కళ్ళు మసకబారాయి చూడు, అది 2వ లెటరు. పళ్ళు రాలిపోయే చూడు, 3వ లెటరు. కాళ్ళు చేతులు పడిపోయే చూడు, 4వ లెటరు. 4 లెటర్లు ముందు పంపించి అప్పుడు నేను వస్తున్నాను అన్నాడు. 4 లెటర్లు పంపించి నేను వస్తున్నాను. మన అందరం కూడా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనుష్య జన్మ ప్రత్యేకించి దాని యొక్క గమ్యం వేరు. సృష్టిలో 84 లక్షల జీవజాతులున్నాయి. ప్రతి జన్మలో కూడా ఆహార నిద్ర భయమైతు నంశ. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ నాలుగు ప్రతి జన్మలో చేశాం. కేవలం మనుష్య జన్మలో మాత్రమే మోక్షాన్ని పొందేటువంటి మార్గంలో పయనించేదానికి అవకాశం ఉంది. సత్యం గురించి తెలుసుకునేదానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం కేవలం మనుష్య జన్మలోనే ఉంది. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, వేదం ఏం చెప్తుంది, ప్రశ్నించే గుణం కుక్క పిల్లి ప్రశ్నించలేదు, కేవలం మనిషి మాత్రమే ప్రశ్నించగలడు. మనుష్య జన్మలో ఏం ప్రశ్నించాలా, పక్కింట్లో అత్తాకోడళ్ళ కొట్లాటేంటి, లేకపోతే ఈ తండ్రి కొడుకు విడిపోయాడా, లేకపోతే భార్యాభర్తలు విడిపోయారా, ఇవి కాదు ప్రశ్నించాల్సింది. వేదం ఏం చెప్తుంది అంటే, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యం, నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి, వీటి నుంచి బయటపడేటువంటి మార్గం ఏదన్నా ఉందా, మార్గం ఏదన్నా ఉందా. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో పాము యొక్క కాటుతోటి మరణిస్తాడు అని తెలిసి ఆయన ఎంత జాగ్రత్త పడ్డాడు, సర్వసంగాన్ని పరిత్యజించి వెళ్ళిపోయి ఆయన ఆ మృత్యువును చేరుకోబోయే లోపల ఏమి సాధించాలా అనే దానికోసం ప్రిపరేషన్ అయ్యారు. ప్రభుపాదులు వారు దీని గురించి మాట్లాడుతూ ఏం చెప్తారు అంటే, పరీక్షిత్కి అట్లీస్ట్ 7 రోజులు ముందు సమయం ఇంటిమేషన్ వచ్చింది, కానీ మనకు ఇంటిమేషన్ లేకుండా వచ్చేటువంటిది మృత్యువు, మృత్యువు. కానీ ఇంటిమేషన్ ఇందాక చెప్పినట్టు వస్తుంది, నెరుస్తాయి, రాలుతాయి, కనిపించకుండా పోతాయి, విరుగుతాయి, కానీ మనకు రియలైజేషన్ రాదు కదా. పట్టువదలని విక్రమార్కుల్లాగా కృత్రిమంగా వాటిని ఏదో ఆల్టరేషన్ చేసుకొని పరిగిస్తూ ఉంటాం ఇంకా ఇంద్రియ భోగానికి. సో కానీ మనం ఏంటి అంటే, ఎప్పుడు పదం పదం యత్వి పదం. నిన్న జస్ట్ రాజమండ్రిలో పురుషోత్తమ మాసం అని చెప్పి ఒక మాతాజీ మంగళారతికి వచ్చి ఇంటికి వెళ్ళి ఏదో పూలు కోస్తూ ఉండింది. నిన్న హెవీ రెయిన్ ఉండింది అక్కడ, మొన్న ఉదయం అన్నమాట. ఆమె పూలు కోస్తూ ఉంటే కరెంట్ తీగ ఒకటి తెగి పడిపోయిందంట, చూసుకోలేదు ఆమె, దాన్ని పట్టుకొనింది, షాక్ కొట్టింది, చనిపోయింది. సో రెగ్యులర్ గా ప్రతిరోజు పూల సేవకు వచ్చేది, ఒక్కరోజు టెంపుల్ మిస్ అయ్యేది కాదు, సర్వీస్ చేసేది. మనకు తెలియదు ఏ నిమిషంలో ఏమవుతుందో తెలియదు. అందుకనే శాస్త్రం చెప్తుంది పదం పదం యత్వి పదం. మనం చాలా పెద్ద ప్లానింగ్ వేసుకుంటా ఉంటాం. చాలా మంది వ్యాపారవేత్తలు వాళ్ళందరూ కూడా ఏమయ్యా వయసు, ఆయన ప్లానింగ్, అది కాదు మనవడు ఉన్నాడు కదా, వాడికి కూడా పిల్ల పీచు పుడతారు కదా, వాడికి కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాను అంటాడు. వాడు పుడతాడో ఏమవుతుందో ఏంటో తెలియదు, నీ సంగతి నువ్వు చూసుకునేదానికి. సో మనిషి మోహం ఏంటి అంటే ఆ రకంగా ప్రేరేపణ కల్పిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఆ మృత్యువును చేరుకోబోయే లోపల భగవద్భక్తిలో తీవ్రతను మనం పెంపొందించుకొని అంత్యకాలంలో ఆ కృష్ణుణ్ణి ఎవరైతే స్మరించగలరో వాళ్లే ఈ సంసారం నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. భగవంతుడు ఏం చెప్తున్నారు, ఆ బ్రహ్మాభూనాంలోక పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతే పునర్జన్మ న విద్యతి, నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు అంటున్నాడు. మరి ఆయన లోకానికి వెళ్ళాలంటే ఈ చైతన్యం ఉండాలా, కృష్ణ రామ అని మనం శరీరాన్ని వదిలిపెట్టదు, మరి ఆ చైతన్యం ఉండాలా అంటే మనం రోజు కూడా శ్రవణము కీర్తనము ఆ తీవ్రతతోటి తపనతోటి సాధన మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు ఆ యొక్క తీవ్రత అన్నటువంటిది వస్తుందన్నమాట. శ్రవణం ఎందుకు చేయాలా, శ్రీల ప్రభుపాదుల వారు రష్యాకి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒకే ఒక్క వ్యక్తిని సర్వెంట్గా ఇచ్చారు, సర్వెంట్కి ఇచ్చారు, 3 రోజులు వీసా ఇచ్చారు, కమ్యూనిస్ట్ దేశం అది. సో 3 రోజులు ఆ ఒక్క వ్యక్తితో ప్రభుపాదుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తిరిగి వచ్చేసిన తర్వాత అగ్గి ఎలిగి ఇచ్చాను, ఊదకుండా వదిలేస్తే ఏమవుతుంది, ఆరిపోతుంది. మీరు కొంచెం వయసు పెద్ద ఉండేవాళ్ళు, ఇప్పుడంటే ఎవరు అందరూ స్టవ్లు మంట వేయడం ఊదరగొట్టడంతో ఊదడం ఇవన్నీ తెలియదు, పాత వాళ్ళకి తెలుసు ఇళ్లలో అది ఊదేవాళ్ళు, అది ఊదకపోతే ఆరిపోతుంది మంట. సో ప్రభుపాదులు వారు యూరోప్ లో ప్రచారం చేస్తూ ఒక మాతాజీ ఆయన ఒక సంకీర్తన టీంలో ఒక మాతాజీ ఉండేది. ఆమె 15 రోజులు ఉండేది, 15 రోజులు కనపడకుండా పోయేదన్నమాట. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఆ సంకీర్తన టీమ్ కి లీడర్ అన్నమాట. ఆయన ఈ మాతాజీని ఒకసారి గమనించిన తర్వాత 15 రోజులు సర్వీస్ కి సక్రమంగా వస్తారు, 15 రోజులు కనిపించకుండా పోతారు, అసలు ఏంటి రహస్యం అన్నారు. ఆమె చెప్పింది, ప్రభుపాదులు వారు దీన్ని చాలా టాప్ సీక్రెట్ గా పెట్టమన్నారు, కానీ మీరు కూడా ఒక మంచి గాడ్ బ్రదర్ కాబట్టి, మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ప్రభుపాదుల వారు అక్కడ ఒక వ్యక్తితో 3 రోజులు మాట్లాడి వచ్చారు కదా, ఆయనలో భక్తి ఉద్దీపన చేయడం కోసం నన్ను, అమెరికన్స్ ఎవరికి కూడా రష్యాకు వెళ్ళడానికి వీసా లేదు, నన్నేం చేశారు అంటే రష్యాకి వెళ్లి ఆ వ్యక్తి అడ్రస్ నాకిచ్చి ఆయన్ని పెళ్లి చేసుకోమన్నారు. 15 రోజులు నేను ఇక్కడుండి ట్రైనింగ్ పొంది కృష్ణ చైతన్యంలో, ఈ 15 రోజులు ఏం నేర్చుకున్నానో వెళ్లి నా భర్తకు నేను బోధించాలి, ఇది ప్రభుపాదుల వారు నాకు ఇచ్చిన సర్వీస్, ఇది నాకు ఇచ్చిన సర్వీస్. వాళ్ళ ఇద్దరు దంపతుల వల్ల ఈరోజు రష్యాలో తక్కువలో తక్కువ అంటే పూర్తి సమయం మనలాగా కృష్ణునికి సేవ చేసేటువంటి వాళ్ళు 10 లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు రష్యాలో. ఆ ఒకరోజు మాయాపూర్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ డే రోజు రష్యాలో ప్రచారము, ఆమె పడ్డ కష్టం చెప్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు రానటువంటి వ్యక్తి లేడనమాట. వీళ్ళ ఈ దంపతుల నుంచి ప్రచారం మొదలైంది అని చెప్పి రష్యన్ గవర్నమెంట్ కు తెలిసి ఆమె ఇప్పుడు అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండింది, జైల్లో తీసుకెళ్లి పడేశారు. ఆ పోలీసులు ఎంత క్రూరంగా ప్రవర్తించారు అంటే గర్భస్రావం అవడానికి ఆమె పొట్ట మీద బూట్ కాళ్ళతోటి కొట్టి నానా రకాలైనటువంటి హింస పెట్టి చాలా దారుణంగా ప్రవర్తించారు. కానీ ప్రభుపాదుల వారికి ఇచ్చిన మాట, కృష్ణ చైతన్య ప్రచారం అన్నటువంటిది మానలేదన్నమాట. చూడండి, ఒక్క దంపతుల ద్వారా ఎంత గొప్ప ఉద్యమం అక్కడ ఇదైంది శిల ప్రభుపాదుల వారి సంకల్పం వల్ల. సో అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ఆ వ్యక్తిలో ఉత్సాహాన్ని ప్రేరేపించడం కోసం ప్రభుపాదుల వారు ఒక మాతాజీని ఎన్నుకున్నారు. ఆ గురువు యొక్క మాటలను శిరసా వహించడానికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, ఈ వెళ్ళిపోయి గురువు గారు చెప్పారు, నువ్వు వెళ్ళి ఆ ఇతన్ని పెళ్లి చేసుకో, ఇక్కడ శిక్షణ పొందు, నువ్వు పొందిందంతా కూడా పోయి ఆమె ఆయనకి చెప్పు, వెళ్ళి చెప్పారు. ఆమె పాటించింది. ఈరోజు తక్కువలో తక్కువ అంటే 10 లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు మనం ఇస్కాన్ మూమెంట్. 270 సెంటర్స్ ఉన్నాయి రష్యాలో, 270 సెంటర్స్ రష్యాలో ఉన్నాయి. అద్భుతంగా ప్రచారం జరుగుతుంది. సో ఈరోజు ఉదయం భాగవతంలో కూడా మనం గమనించాం భక్తి త్యాగం. మరి అంత త్యాగం ఎంతో మంది భక్తులు చేయడం వల్ల ఇటువంటివన్నీ కూడా ప్రపంచంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయన్నమాట, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. సో అందుకని ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది, ప్రభుపాదుల వారి దగ్గర ఏమైతే ఆమె వినిందో అదంతా కూడా ఆమె తన భర్తకు పోయి చెప్పేదన్నమాట. శ్రవణం, ఏదైతే వినిందో ఆమె చెప్పేది. సో మనం కూడా ఏంటి అంటే శ్రవణం, నవవిధ భక్తిలో మొట్టమొదటి శ్రవణం, దానికి ఆసక్తిని పెంపొందించుకోవాలి. శ్రవణం అంటే ఏంటో ఇట్లా వినేసి అట్లా వదిలేయడం కాదనమాట, తీవ్రతో హృదయంలోకి తీసుకోవాలా, తీసుకున్న ప్రతి ఒక్కదాన్ని మనన చేయాలా, దాన్ని మనం మళ్ళా ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలా, ఇదని కూడా చాలా ఇంపార్టెంట్. తుకారాం బాబా ఒకరోజు ఉపన్యాసం చెప్తా ఉన్నారు, చాలా మందికి తెలిసినట్టుందా కదా నవతా ఉన్నారు. సో ఆయన ఉపన్యాసం చెప్తూ ఉంటే సాయంత్రం 6 గంటలకు కూర్చున్నారు, కృష్ణుని కథ చెప్తున్నారు. కొంతమంది మనలాగే కూర్చొని ఒక 5 నిమిషాలు అటెంటివ్ గా విన్నారు, 6వ నిమిషం మెల్లిగా తూగు నుంచి మెలకు వచ్చిన తర్వాత కొంతమంది లేచి వెళ్ళిపోయారనమాట. అట్లా 12 గంటల దాకా ఆయన ఉపన్యాసం చెప్పారు తుకారాం బాబా, రాత్రి 12 గంటల దాకా. అప్పుడు తేరుకున్నారు, చాలా టైం అయిపోయినట్టుంది అని చెప్పి తేరుకుని కళ్ళు తెరిస్తే ఒకే ఒక వ్యక్తి ఎదురు కూర్చోను, ఇంకెవ్వరు లేరు, ఆ వ్యక్తి కూడా తుకారాం బాబాని ఇట్టా చూస్తూ ఉన్నారు అనమాట. అప్పుడు తుకారాం బాబా, వా ఏం భక్తుడు అయ్యాను, రాత్రి 12 గంటల దాకా అందరూ వెళ్ళిపోయినా ఎంత ఓపికతో వింటున్నావయ్యా, బాబా మహాభక్తుడు అయ్యా నువ్వు, శ్రవణం పట్ల ఎంత ఆసక్తి ఉందయ్యా నీకు, అది ఇదని పొగిడాడు. పొగిడితే ఆ వ్యక్తి అన్నారు, బాబా మీరు పొరబడుతున్నారు నా గురించి అన్నారు. ఏమయ్యా అన్నారు, నేను ఉపన్యాసం వినడానికి లేను బాబా అన్నాడు. మరి దేనికున్నావా అన్నాడు. మిమ్మల్ని కూర్చోబెట్టేటప్పుడు నా శాలువా తీసుకుని కిందేసి కూర్చోబెట్టారు, మీరెప్పుడు ఉపన్యాసం ఆపేసి లేస్తారో శాలువా తీసుకుని వెళ్దామని వెయిట్ చేస్తా ఉన్నాను నేను. నా శాలువా వేసి కూర్చోబెట్టారు మిమ్మల్ని, మీరెప్పుడు ఉపన్యాసం ఆపేస్తే శాలువా ఎత్తుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాను. నో, అట్లా కాదు, అట్లా కాదు. సో మనం ఏంటి అంటే ఈ యొక్క రసమాధుర్యాన్ని నేనెంత పొందుతాను, పొందింది మళ్ళా ఇమీడియట్ గా ఇతరులకు ఇవ్వాలా, ఇతరులకు ఇవ్వాలా. చైతన్య మహాప్రభు చెప్పారు, యారే దేకే తారే కాహే కృష్ణ ఉపదేశ్, ఎవరితో కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణ ఉపదేశం చెయ్యాలా. ఎందువల్ల అంటే ఈ కృష్ణతత్వం అనేది తెలియని దాని వల్లే చాలా మంది అజ్ఞానంలో పడి కొట్లాడుతూ ఉన్నారు. సో ప్రభుపాదుల వారు చెప్పారు, ప్రీచింగ్ ఇస్ ద ఎసెన్స్ అన్నారు. ప్రచారం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఎసెన్స్ మాధుర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. సో ప్రచారం కూడా ఏం చేయాలా, కృష్ణతత్వం చేయాలా. నారద భక్తి సూత్రం ఏం చెప్తుంది అంటే, ఆడికి ఎన్ని కష్టాలున్నా కానీ ఎదుటి వ్యక్తితో తన కష్టం గురించి మాట్లాడ్డంట. ఎందువల్లంటే భక్తుడిగా ఉండి కష్టం గురించి ఎదుటి వ్యక్తితో మాట్లాడితే వాడి భక్తి నిరుత్సాహపడిపోతాడు అని, వీడు కష్టం ఉన్నా కానీ దాన్ని దిగమింగుకొని ఎదుటి వాడిని కృష్ణుని పట్ల ప్రోత్సాహం కలిగించేటువంటి భక్తి సంబంధమైనటువంటి మాటలే మాట్లాడతాడు, వాడు నిజమైన భక్తుడు అని నారద భక్తి సూత్రంలో నారదమని చెప్తారనమాట. మనమైతే చిన్న చీమగుట్టు, ఏం భక్తి చేస్తామండి, నిన్న క్లాసు పోయాను అక్కడ కూర్చుంటే చీమగుట్టేసిండండి, ఇంకేంటండి భక్తి వద్దండి, భక్తి వద్దండి. సో అది కాదు, శిల ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ఎంత ఆయన తపించారు, ఎంత. ఇప్పుడు ఈ వయసులో మేము తిరగడానికే, సాయంత్రం నేను ఎవరితోనో భక్తులతో చెప్తా ఉన్నాను, ఈ వారం రోజుల నుంచి రాత్రి పగలు తిరిగి తిరిగి ఈరోజు ప్రోగ్రాం నుంచి వచ్చేసరికి కొంచెం అట్లా చక్కర్లాగా ఒకరోజని రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంది. సో ఊహించుకోండి, 70 సంవత్సరాల వయసులో ప్రపంచం అంతా గ్లోబ్ చుట్టూ 14 టైమ్స్ తిరిగారు ప్రభుపాదుల వారు. ఆ తిరగడానికి కారణం ఏంటి అంటే జీవకరుణ. నిన్న నేను నామామృత పుస్తకం చదువుతూ ఉంటే ప్రభుపాదులు వారు చెప్తారు, భక్తుడు అంటే జీవకరుణ ఉండాలి. జీవకరుణ అంటే ఎదుటి జీవిని కాపాడాలా అన్నటువంటి కరుణ. మరి ఎదుటి జీవిని కాపాడాలనేటువంటి కరుణ ఏ రకంగా నువ్వు కాపాడతావు? ఆహారం ఇచ్చా, బట్ట ఇచ్చా, లేకపోతే ఇంకేదైనా ధనం ఇచ్చా? కాదు, కృష్ణుణ్ణిచ్చి నువ్వు కాపాడాలా, అదే నిజమైనటువంటి జీవకరుణ అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. ఒకరోజు పూణేలో వచ్చినప్పుడు ఒక ధనికుడింట్లో శిల ప్రభుపాదుల వారు విడిది ఉంటారనమాట. విడిది ఉంటే అప్పుడు ఆ ధనికుడు శిల ప్రభుపాదుల వారిని క్వశ్చన్ చేస్తారు, స్వామీజీ మీరేదన్నా అనాథాశ్రమాలు కట్టచ్చు కదా, లేకపోతే నిత్యాన్నదానం చేయొచ్చు కదా, హాస్పిటల్స్ కట్టించవచ్చు కదా, దేనికండి భాగవత ప్రచారం, లేకపోతే గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అడుగుతారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఎంత చక్కటి ఉదాహరణ ఇస్తారో చూడండి. ఏమండి, ఆయన పేరేదో ఉంది, మీరు బాంబేకి వెళ్ళారు, అక్కడ టాటా ఇంటికో బిర్లా ఇంటికో వెళ్ళారు, చాలా పెద్ద ధనికుడు కదా ఆయన, ఆయన మిమ్మల్ని చక్కగా ఆతిథ్యం ఇచ్చి 3 రోజులు ఆయన ఇంట్లో ఉంచుకున్నారు, కుటుంబ సభ్యులందరినీ కూడా పరిచయం చేశారు, వాళ్ళ కుమారుణ్ణి కూడా పరిచయం చేశారు. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత మీరు పూణేకి తిరిగి వచ్చారు. పూణేలో రహదారిలో ఒకరోజు పోతూ ఉంటే ఫుట్పాత్ మీద ఒక వ్యక్తి బట్టలు చింపేసుకుని ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని తాగేసిన మత్తులో పిచ్చోళ్లాగా పడిపోయి ఉన్నాడు. మీరు పరిశీలనతో చూశారు కారులో నుంచి, అది ఎవరా అంటే టాటా కుమారుడు, మన ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు పరిచయం చేశాడు కదా అతనే ఈ వ్యక్తి. అప్పుడు మీరు అతన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు, చక్కగా స్నానం చేయించారు, ఫస్ట్ ఎయిడ్ ఏదో చూపించారు, భోజనం పెట్టారు, మంచి డ్రెస్ ఇచ్చారు, ఇంక పోనాయనా అన్నారు. అది ఉత్తమమా? అట్లా కాకుండా అతని దగ్గర ఒక 2-3 గంటలు కూర్చొని, అరే బాబు నీకెందుకురా ఈ దుర్గతి, మీ తండ్రి ఏమన్నా చిన్నోడా అని చెప్పి అతని తండ్రి మీద అలగొచ్చాడు కాబట్టి అతనికి నచ్చ చెప్పి ఆ వ్యక్తిని తీసుకుని తిరిగి టాటాకి దగ్గరికి తీసుకెళ్లి అప్పగించడం ఉత్తమమా, ఒకరోజు భోజనం పెట్టడం, ఒక బట్ట ఇవ్వడము, లేకపోతే చికిత్స చేయించడం ఉత్తమమా, ఏది ఉత్తమమా అని అడిగాడు. అప్పుడు ఆ పారిశ్రామికవేత్త చెప్పాడు, ఈ వ్యక్తిని తీసుకుని వెళ్లి వాళ్ళ తండ్రి దగ్గరికి ఉండేటట్టుగా నచ్చ చెప్పి అక్కడ వదిలిపెట్టి రావడమే ఉత్తమము అన్నాడు. అప్పుడు ప్రభుపాదులు గారు చెప్పారు, మేం చేసే పని కూడా అదే అన్నాడు. కృష్ణుడి దగ్గర నుంచి జీవులందరూ తప్పిపోయి ఉన్నారు, ఆ జీవులందరికీ నిజమైన తండ్రి ఆ దేవదేవుడు కృష్ణుడు, దేవోత్తమ పురుషుడు నిజమైన తండ్రి గురించి తెలియపరిచి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి మరలా ఆ నిజమైన తండ్రి దగ్గరికి చేర్చడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పిందే మేం చేస్తున్నాం, మీరు ఏది ఉత్తమం అన్నారో అదే మేం చేస్తున్నాం అని చెప్పి శిల ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట. సో అందువల్ల చైతన్య మహాప్రభు భావన ఏంటి అంటే, మన యొక్క వైష్ణవ ఆచార్యుల యొక్క భావన అంతా కూడా ఏంటి అంటే, ఈ జీవులను ఏ రకంగా ఉద్ధరింపజేసి వీళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక కాలుష్యాలన్నింటినీ కూడా తొలగించి ఆ భగవంతునికి ఎట్లా దగ్గరకు చేర్చాలా అన్నటువంటి ఆ తపన మన యొక్క పూర్వాచార్యులందరిలో కూడా ఉందన్నమాట, శిల ప్రభుపాదుల వారిలో ఉంది. సో అందువల్ల మనం కూడా ఏంటి అంటే, ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని ఇతరులకిచ్చి వాళ్లలో భక్తిని ఉద్దీపన చేసి ఆ భక్తిని పెంచి వాళ్ళని భగవంతుని దగ్గరికి చేర్చడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. దానికి ముఖ్యంగా మొట్టమొదటి ఏంటి అంటే శ్రవణం. శ్రవణం అంటే ఇందాక తుకారాం బాబాల అట్లాగా కాదు, శ్రవణం అంటే లీనమైపోవాలా, ఎట్లాగా కులశేఖరుడులాగా. కులశేఖరుడు ఏంటి అంటే ఆయన మహారామ భక్తుడు అనమాట. ఎప్పుడు కొంతమంది వైష్ణవుల్ని పిలిపించుకొని రామాయణం చదివించుకుని అది వినేవాడు అనమాట, వినేవాడు. ఒకరోజు రామాయణం చదివే ఆయన ఏమన్నాడు అంటే, పంచవటి దగ్గర కరదూషణులు 14,000 సైన్యముతోటి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి వచ్చారు అని చదివాడు. ఈయన ఎంత లీనమైపోయి ఉన్నాడు అంటే, రామాయణం ఎప్పుడు త్రేతాయుగంలోది, మధ్యలో ద్వాపరయుగం ఒకటి ఉంది, ఇప్పుడు జరిగేది కలియుగం. ఈయనేమన్నాడు అంటే, కులశేఖరుడు, ఏ సేనాధ్యక్ష, రణబేరి మ్రోగించు, ఆ కరదూషణులు అంతు తేల్చేంత వరకు నిద్రాహారాలు లేదు, పదండి యుద్ధానికి అని చెప్పి కరవాలం తీసి దూసేసి, ఏ పదండి యుద్ధానికి, ఏ కరదూషణులారా, వచ్చేస్తున్నాం, మీ అంతు తేలుస్తాం రా, పదండి సైన్యం, రణబేరి మ్రోగించండి. సైన్యం అంతా రెడీ అయిపోయారు, రణబేరు మ్రోగించేశారు, మార్చ్ పాస్ అందరూ వెళ్తున్నారు. ఈయనేమో ఉద్దేకంతో ఊగిపోతున్నాడు అనమాట కులశేఖరుడు, ఏ కలదోషం రా, వస్తున్నాం రా అంటూ ఉన్నాడు. వీళ్ళందరూ సైన్యం ఇంతకు ముందు ఏంటి అంటే, రాజు ఏదన్నా ఎదురు తిరగడానికి లేదనమాట. కన్నడలో కూడా ఒక సెయింగ్ ఉందనమాట, ఏంటది అంటే, దొడ్డోరితో సహవాస రాత్రికి ఉపవాస అని ఉందను. దొడ్డోరి సహవాస రాత్రికి ఉపవాసం. పెద్దోళ్ళతో ఎవరితోన్నా, మనకన్నా పెద్దోళ్ళతో ఏదన్నా మరీ సన్నిహితంగా ఉంటే ఏదైనా మిస్టేక్ చేస్తే పనిష్మెంట్ వస్తుంది, రాత్రికి ఇంక భోజనం లేదనమాట. సో రాజు మాటలకి ఎదురు చెప్పేవాళ్ళు కాదనమాట. వీళ్ళందరూ సైన్యం వెనకాల పోతా ఉంది అనమాట అంటే, మంత్రి కొంచెం ఆలోచించాడు, ఒరే ఇది ఎక్కడ కేరళ త్రివేంద్రము, ఎక్కడ పంచవటి, ఇంత దూరం వెళ్ళడము, అక్కడైనా ఏమన్నా ఉందా, రామాయణం ఎప్పటి కథ అయిపోయింది కదా అంతా అని చెప్పి ఇద్దరు సైనికులకు చెప్పాడు. అరే మీరు ముందు వెళ్ళిపోండి ఫాస్ట్గా, ఆయన మాకు ఎదురు రండి. ఎదురొచ్చి ఏం చెప్పాలంటే, రాజా రాజా వార్త అనాల. ఏంటి అంటాడు, కరదూషణులు రామలక్ష్మణులు సంహరించేశారు, సర్వ సైన్యం ఇదైపోయింది, ఆ రకంగా ఏదో వార్త చెప్పాలా, అయిపోయింది యుద్ధం అని చెప్పాలా, అప్పుడు ఆయన శాంతిస్తాడు, అప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఈ సైనికులు అడ్డదారిలో నుంచి ముందెళ్ళిపోయారు, వెళ్ళిపోయి ఎదురొచ్చారనమాట. వచ్చి, రాజా రాజా వార్త అన్నారు. ఏమంటే, యుద్ధం అయిపోయింది, రామలక్ష్మణులు వాళ్ళ యొక్క బాణాలతోటి చీల్చి చెండాటేశారు, అంతా వాళ్ళు 14,000 సైన్యం అంతమైపోయింది అని చెప్పారు. అవునా, ఇంక వెళ్లాల్సిన అవసరం లేదా అని. లేదు స్వామి అని. సరే అయితే రిటర్న్ వచ్చేసారు. ఆ రోజు రాత్రి మంత్రి ఈ భాగవతులను పిలిచి ఇష్టగోష్ఠి కండక్ట్ చేశారనమాట. ఏంటి అంటే, అరే నాయనలారా, ఏది పడితే చదివేద్దురా బాబు, మీరు ఏది పడితే చదివేయద్దు, ఏదన్నా ఆనందం కలిగే మాటలే రాజుగారికి వినిపించాలా, ఇట్లాంటి ఉద్రేకం కలిగేటువంటివి ఏవి కూడా చెప్పడానికి మీరు వీల్లేదు. సో అప్పటి నుంచి ఇంకా జాగ్రత్త పడ్డారు. ఏంటి అంటే, రామ జననం అంతా రాజ్యం అంతా పండగ అనమాట, అందరికీ మంచి మంచి ప్రసాదాలు, తర్వాత మంచి ప్రోగ్రామ్స్, తర్వాత సీతా కళ్యాణం మంచి ప్రోగ్రామ్, తర్వాత రామ పట్టాభిషేకం, అన్ని ఇటువంటివే చదువుతా ఉన్నారనమాట. ఇటువంటివే ఇంకా ఈ ఉద్వేగం వచ్చేది ఏం చదవట్లేదనమాట. మెయిన్ ప్రీస్ట్ ఎవరైతే ఆ వైష్ణవుడు రోజు రామాయణం చదువుతాడో ఆయనకు అర్జెంటుగా ఏదో పక్కూర్లో పని వచ్చింది. పని వచ్చి ఆయన ఏం చేశాడు అంటే కుమారుణ్ణి పంపించాడు చదవడానికి. ఒక్కరోజు కూడా మిస్ అయ్యేవాడు కాదు, ఆయన మిస్ అయ్యేవాడు కాదు, కుమారుణ్ణి పంపించాడు. అయితే ఈయన ఆ పని తొందరలో జాగ్రత్తలు చెప్పడం మర్చిపోయాడు. ఆ పిల్లవాడు పోవడం పోవడం, రామాయణం తెరడం తెరడం, సీతా అపహరణ మొదలుపెట్టాడు అనమాట. దశకంఠుడు దొంగ సాధువు రూపంలో వచ్చి సీతామ్మ తల్లిని, జగజ్జనని, జానకీదేవిని అపహరించాడు మాయా సాధువులాగా వచ్చి అని చెప్పాడు. అని చదివేసరికి మళ్ళా కులశేఖరుడు, ఏ రావణ, ఒరీ రావణ, జగజ్జనని జానకీదేవిని అపహరిస్తావురా, అది కూడా నా రాముడు నా స్వామి లేనప్పుడు దొంగలాగా వచ్చి అపహరిస్తావురా, ఏయ్ నేనున్నాను రా కులశేఖరుని, ఏమనుకున్నావు, నా సర్వ సైన్యంతో వచ్చి దశకంఠుడా నీ 10 తలలు నరికేంత వరకు నిద్రాహారాలు లేదు, ఏ సేనాధ్యక్ష రణవేరం రోగించు పదండి యుద్ధానికి అన్నాడు. మళ్ళా అందరూ బయలుదేరారు. ఈయనేమో ఉద్దేకంతో ఊగిపోతున్నాడు, వీళ్ళేమో అబ్బళ్ళాలు బరిసెలు పట్టుకొని పోతా ఉన్నారు వెనక. తీరా ఎక్కడికి, రామేశ్వరం వెళ్ళిపోయారు. రామేశ్వరం ధనుష్కోటి, ధనుష్కోటి దగ్గరికి ఈయనేమో ఏ రావణ వస్తున్నా అన్నాడు. వీళ్ళేమో వెనకాల, ఏం వస్తున్నామయ్యా స్వామి, వీళ్ళందరూ తీరా ఆయన ఎంత లీలలో లీనమైపోయేవాడు అంటే సముద్రంలోకి అట్టాగే వెళ్ళిపోతూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. నీళ్లు పై పైకి వచ్చేస్తున్నాయన్నమాట. ఈ లోపల ఈ సైనికులు వీళ్ళందరూ కూడా వెనకాల నుంచి ఆ రాములు వారిని ప్రార్థిస్తున్నారు, స్వామి ఈయన మహాభక్తుడయ్యా, కానీ మీ భావనలోకి వెళ్తే ఇట్లా అయిపోతాడు పిచ్చివాళ్ళలాగా, సో ఆయన్ని మీరు కాపాడాలి స్వామి అని చెప్పి వీళ్ళందరూ భక్తులు, వీళ్ళేమో దిగట్లేదు, ఆయనేమో వెనకాల వస్తున్నారు అనుకోండి, మన టైపు ఫాలోవర్స్ అనమాట, ముందుకు దోసే. ఎవడో ఒకడు ఏదో చెప్తారు తమాషా, ఒక పిల్లడు సరస్సులో పడిపోయి ఉంటే కాపాడండి కాపాడండి అని అరుస్తా ఉన్నారంట. ఆయన ఒక సర్దార్జీ దూకేశాడంట, దూకేసి ఆ పిల్లడిని తీసుకుని బయటకు వచ్చేసాడంట. ఆయన ప్రెస్ వాళ్ళందరూ మైకులు పెట్టేసి, ఎంత సాహసం అండి, అద్భుతం అండి, ఎంత ధైర్యం అండి మీకు అని చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూకి మైకులు పెట్టారంట. అడన్నాడంట, ఎవడు రాసుకెళ్ళి నన్ను తోసేసింది అన్నాడు. ఎవడు రాసుకెళ్ళి నన్ను తోసేసింది అని, వాడు తోసేస్తే ఏదో ఇంకెత్తకు పడిపోయాం కదని చెప్పి ఆ పిల్లని కూడా ఎత్తుకుని వచ్చింది. ధైర్యం లేదు, పాడలేదు, ఎవడు నన్ను తోసేసింది అన్నాడంట. సో అట్లాగా వీళ్ళెవరు కూడా దిగట్లేదు, కానీ రాజు పట్ల చాలా అభిమానం ఉంది, భక్తి ఉంది. సో వీళ్ళందరూ కూడా స్వామి రామ 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 అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఆ నీరు ఈయన ముఖం మీదకు వెళ్ళిపోతూ ఉందంట, ముఖం మీదకు వెళ్ళిపోతూ ఉందంట. వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఉద్రేకంతో ఊగిపోతూ ఉన్నాడు, ఏ రావణ అని ఎంత తేల్చేస్తాను అది ఇది అని చెప్పి. ఈ లోపల రామచంద్రుల వారు సీతా సమేతంగా గరుడ వాహనం మీద ప్రత్యక్షమయ్యారంట. ప్రత్యక్షమయ్యి, ఏ కులశేఖర కులశేఖర అన్న, అంటే ఈయన రాముల వారిని చూసి కూడా, స్వామి వాడు దుర్మార్గుడు, జానకీదేవిని అపహరిస్తాడా, వాడంతా తీర్చేస్తాను, మీరుండండి స్వామి నేను వెళ్తున్నాను అని చెప్పి ఊగిపోతున్నాడు. ఏ కులశేఖర చూడు నా పక్కన ఎవరున్నారు, ఇంకేం చూసేది లేదు స్వామి నేను వెళ్తున్నాను, ఏ కులశేఖర చూడవయ్యా నా పక్కన ఎవరున్నారు. అప్పుడు చూస్తే జానకీదేవి సీతమ్మ తల్లి ఉందంట. ఆమెను చూసి, అమ్మా తల్లి నీకేం కాలేదు కదమ్మా, నువ్వు సౌఖ్యంగానే ఉన్నావు కదా తల్లి అని చెప్పి ఆయన సీతమ్మ తల్లిని చూసిన తర్వాత అప్పుడు శాంతించాడంట. తర్వాత ఈ యొక్క మినిస్టర్స్ మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. ఈయన ఈ రాముడు ఈ వైష్ణవులు వస్తారు, రామాయణం చెప్తారు, ఈయన పిచ్చోడు అయిపోతాడు, అందుకని చెప్పి ఈ వైష్ణవుల్ని ఈ రాజుని దూరం చేసేయాల అని చెప్పి రాములు వారి మెడలో ఒక వజ్రాల హారం ఉండేదంట. అది మంత్రి అపహరించేసి ఈ వైష్ణవుల మీద అభాండం వేసేస్తాడనమాట. వేసేస్తే అప్పుడు ఇది ఎవరు అపహరించారు అంటే, ఈ వైష్ణవులే భక్తుల్లాగా ఉన్నారు వాళ్ళు అపహరించేశారు అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే కులశేఖరుడు ఆ భక్తుల మీద ఎంత విశ్వాసం అంటే ఆయన చెప్తాడు, నల్ల త్రాచుని కుండలో తీసుకుని రండి, నేను చేయి పెడతాను, ఆ పాము నన్ను కాటేయదు. ఎందుకు కాటేయదో తెలుసా, ఖచ్చితంగా ఈ వైష్ణవులు ఈ తప్పు చేసుండరు అందుకని కాటేయదు అని చెప్పి ఆ నల్ల త్రాచును తెప్పిస్తాడనమాట. అప్పుడు ఈ మంత్రి
అరే మనమేదో కుట్రతోటి ఈ పనిచేశాము, ఆయన పొరపాటున ఆ పాము ఏదైనా కొంచెం కోతి పాము అనుకో కరిచేసింది అనుకో, ఇంత మహాత్ముడైనటువంటి రాజును మనం కోల్పోతామని చెప్పి ఆ కుండ దగ్గరికి తెచ్చేసరికి నిజం చెప్పేస్తారనమాట. అయ్యా దోషం, ఈ వైష్ణవులు మీతో కలిస్తే మీరు ఆ రామభక్తిలో పిచ్చివాళ్ళు అయిపోతున్నారు, అందుకని చెప్పి మేము ఈ కుట్ర పన్నాం వాళ్ళని దూరం చేయడానికి, వాళ్ళలో దోషమేం లేదు అని. అప్పుడు ఎందుకు ఈ పని చేశారు, మీరు రాజుగా ఉన్నప్పుడు ఈ బాధ్యత అంతా ఉంది కదా స్వామి అన్న. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఓహో రాజుగా ఉన్నప్పుడు ఈ బాధ్యత ఉందనా, అట్టయితే నేను రాజ్యాన్ని వదిలేస్తాను అని చెప్పి ఆయన రాజ్యాన్ని వదిలేసి శ్రీరంగధామానికి వచ్చి అక్కడ రంగనాథుని యొక్క సేవలో సీతారామ లక్ష్మణ విగ్రహాలని ప్రతిష్ఠించుకుని ఆయన శేష జీవితం అంతా కూడా రాములు వారిని సేవించుకుని రంగధామంలో కులశేఖరుడు ఆయన శరీరాన్ని త్యజించారనమాట. ఆయన ఎంత మహాభక్తుడు అంటే ప్రతి మందిరం ముందు ఆయన బొమ్మను చెక్కమని చెప్పి చెప్పారనమాట, మెట్టు మీద. ఆ మెట్టుకు పేరు పెట్టమన్నారు, ఏమని అంటే కులశేఖర పడి అని. అంటే విష్ణు దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుని యొక్క పాదధూళి నా మీద పడినప్పుడు నేను ఉద్ధరింపబడతాను అని చెప్పి ఆ మెట్టు మీద ఆయన యొక్క బొమ్మను చెక్కమని చెప్పి చెప్పారు. అంత వినమ్రత కలిగినటువంటి రాజు అనమాట ఆయన. సో అందువల్ల మనమేంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క శ్రవణానికి ఆసక్తి, నామానికి ఆసక్తి, ఇవన్నీ కూడా పెంపొందించుకొని ఆ సాధన తీవ్రమైనటువంటి సాధన. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు 99% నామం నువ్వు ఎంత తీవ్రంగా చేస్తావు మిగిలినవన్నీ కూడా 1%. 99% నామం, 99% నామం. సో ఆ నామం కూడా ఎట చేయాలా. నేను నిన్న మొన్న ఒక అద్భుతమైనటువంటి కథ ఒకటి నామం గురించి చెప్పానన్నమాట, అది వివరించి నా ఉపన్యాసం ముగిస్తానన్నమాట. పండరీపురంలో నామం యొక్క విశిష్టత మొట్టమొదట ఏంటి అంటే, అయోధ్యలో ఒకసారి సాధువులకు చర్చ జరుగుతూ ఉందంట. ఏమని అంటే, నామం గొప్పదా రాముడు గొప్పవాడా, సాధువులు చర్చిస్తూ ఉన్నారు. చర్చిస్తూ ఉంటే నారదులు వారు అన్నారు, అయ్యా మీరు కొట్లాడద్దు, నేను మీకు పరిష్కారం చూపిస్తాను అన్నారు. సరే స్వామి మీ మీద విశ్వాసం పెడుతున్నాం అన్నారు. అప్పుడు నారదుల వారు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళారు. విశ్వామిత్రుల వారంటే రాముల వారికి చాలా ప్రీతి, నువ్వు ఒక పని చేయాలా, విశ్వామిత్రుల వారికి కోపం వచ్చేటట్టు ఏదో ఒకటి చేయాలా అన్నారు. ఏమి స్వామి నన్ను టార్గెట్లో పెట్టుకున్నారు మీరు, పోయి పోయి విశ్వామిత్రుల వారికి కోపం వచ్చేటట్టు చేసి ఆయన కోపం వస్తే నాగెత్తేంటి, నువ్వేం కలత చెందద్దా, నేను చెప్పింది చెయ్యి, దానికి ఒక మంచి లోక కళ్యాణం కోసం ఏదో నేను చేస్తున్నాను అని హనుమంతుల వారిని నచ్చజెప్పారు. హనుమంతుల వారు వెళ్ళి ఏదో కోతి చేష్టలు చేసి విశ్వామిత్రుల వారికి కోపం వచ్చేటట్టు చేశారు. చేస్తే విశ్వామిత్రుల వారు నేరుగా రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి, రామా నీ సేవకుండని చెప్పి హనుమంతుడికి అహంకారం వచ్చింది, నా దగ్గరికి వచ్చి కోతి వేషాలు వేశాడు, అతన్ని దండించాలా? అట్లాంటి ఇట్లాంటి దండన కాదు, అతనికి ప్రాణం ఇది శిరశ్ఛేదనం చేయాలా లేకపోతే అతన్ని చంపేయాలా అని చెప్పి చెప్పాడు. స్వామి మీరు నా గురువర్యులు, మీరేం చెప్తే నేను అది ఎప్పుడన్నా కాదన్నానా, అట్లాగే చేద్దాం, రేపే ముహూర్తం, రేపు నేను హనుమంతుడిని సంహరించేస్తానన్నా రాములు వారు. ఈ విషయం హనుమంతుల వారికి తెలిసింది, నారదుల వారి దగ్గరికి వచ్చారు. ఏంది స్వామి నన్ను భలే సంఘటనలో పెట్టారు, ఏంటయ్యా మీరు అన్నాడు. నీకేం భయం అయ్యా, రామభక్తుడివి, నామం చేసుకుంటా ఉండు అన్నాడు. హనుమంతుల వారు నిలబడుకొని ఇంకా కళ్ళు కూడా తెరవలేదంట. రాముల వారు, నేను కళ్ళు తెరిచి ఆయనతో చూస్తే ఆయన ఏమైనా భావనలో మళ్ళా ఆయన చేయాలనుకున్న పని ఆపేస్తాడేమో అని చెప్పి కళ్ళు మూసుకొని, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం,
నామం చేసుకుంటూ ఉంటే రాముల వారు ఏం చేశారు అంటే ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తా ఉన్నారు హనుమంతుల వారి మీద. ఆ అస్త్రం హనుమంతుల వారి దగ్గరకు వస్తుంది, ఆ అస్త్రం ఏం చేస్తుంది అంటే హనుమంతుల వారికి ఒక నమస్కారం చేసుకుని పక్కన పడిపోతుంది. అన్ని అస్త్రాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఆయన అంబులో అన్ని ఖాళీ అయిపోయాయి, చివరికి బ్రహ్మాస్త్రం ఒకటి మిగిలింది రాముల వారికి. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే మరలా అదెక్కడ అది కూడా పక్కనే పడిపోతుంది, తర్వాత బ్రహ్మకే అది ఒక రకమైనటువంటి ఇదే అవుతుంది, అవమానం అవుతుందని చెప్పి నారదుల వారు విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీకు మంచి పేరు వచ్చేటువంటి ఒక ఉపాయం చెప్తాను అన్నా. ఏంటి చెప్పన్నా? ముల్లోకాల్లో మీ యొక్క నామాన్ని కీర్తించేటట్టు ఉపాయం ఇది అన్నా. చెప్పవయ్యా అన్నాడు. క్షమాగుణాన్ని మించినటువంటి ప్రతీకారం ఇంకోటి లేదన్నారు. హనుమంతుల వారిని మీరు క్షమించేశారనుకోండి, మీ పేరు అందరూ చెప్పుకుంటారు స్వామి అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు ఇదేదో బాగుందంటుందని, రామా ఇంక వదిలే హనుమంతుణ్ణి అన్నాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం వదిలిపెట్టకుండా హనుమంతుల వారిని వదిలేశారు. అప్పుడు ఈ సాధువులందరూ ఇది గమనిస్తా ఉన్నారు. నారదుల వారు అడిగారనమాట, రామ బాణం గొప్పదా రామ నామం గొప్పదా అన్నారు. ఏది గొప్పది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆ నామాన్ని కూడా మనం ఎంత తీవ్రతతో చేయాలా అంటే, మొన్న ఉదయం నేను భాగవత ప్రవచనాలు చెప్తూ ఉన్నాను, పండరీపురంలో ఒక మహాభాగవతుడు ఒక భక్తుడు ఉన్నారన్నమాట. ఆయన పేరు చాకోమేళ. ఆయన శూద్ర జన్మెత్తాడు, అయితే నామ సంకీర్తనలో ఎప్పుడూ నిమగ్నమై ఉండేవాడు. ఒకరోజు గుడి ముందు నిలబడుకొని ఆశతోటి విఠలుని యొక్క దర్శనం అవుతుంది అని నామం చేస్తూ ఉంటే ప్రధానార్చకుడు వచ్చేమంటాడు అంటే, ఏమోయ్ బ్రాహ్మణుని పక్కన సునకం కూర్చొని భోంచేసేదానికి అవకాశం ఏమన్నా ఉంటుందనుకున్నావా? ఎప్పటికీ ఉండదు. రాజప్రసాదంలోకి బిచ్చగాడు వెళ్లేదానికి అవకాశం ఉంటుందనుకుంటున్నావా? ఉండదు. నామం చేసినంత మాత్రాన విఠలుని యొక్క దర్శనానికి నిన్ను వదిలిపెడతామని చెప్పి ఆశ పడుతున్నావేమో, అది ఎన్నటికీ కూడా ముమ్మాటికి జరగదు అని చెప్పి ఈ చాకోమేళాన్ని బలవంతంగా తోసేస్తాడనమాట. ఈయన కింద పడుతూ ఒక సత్యాన్ని ఆ ప్రధానార్చకుడికి చెప్తాడు, స్వామి భగవంతునికి లేని తారతమ్యాలు మీరెందుకు చూపిస్తారయ్యా? ఉదయంతో సూర్యుడు ఉదయిస్తాడు, ధనికుడి మీద కిరణాలు పడతాయి, దరిద్రుడి మీద పడతాయి, చెట్టు మీద పడతాయి, పుట్ట మీద పడతాయి, ప్రతి దాని మీద కూడా సూర్యకిరణాలు సోకుతాయి, ఆ భగవంతుడికి లేని తారతమ్యాలు మీకు దేనికి స్వామి అంటాడు. అప్పుడు ఆ ప్రధానార్చకుడు చెప్పచ్చావలే పోవాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈయన ఇంటికి చాలా బాధతో వెళ్తాడు. భార్య ఆయన్ని చూసి ఏమండి అంత దుఃఖంగా ఉన్నారంటుంది. జరిగిందంతా చెప్తే ఆమె కూడా దుఃఖపడి, సరే జరిగింది జరిగింది స్వామి, భోంచేయండి అంటే నాకు భోజనం వద్దే ఆకలిగా లేదు అన్నాడు. అప్పుడు భార్య అడుగుతుందనమాట, వాళ్ళు దూషించారని దుఃఖపడుతున్నారా, కింద తోసేశారని దుఃఖపడుతున్నారా, ఎందుకు స్వామి దుఃఖము, జరిగింది జరిగింది అంటే. అప్పుడు చాకోమేళ అంటున్నాడు, వీటన్నిటికీ నేను దుఃఖపడట్లేదే, వయస్సు మీరిపోతూ ఉంది, ఆ విఠలుని యొక్క దర్శన భాగ్యం కలగట్లేదు, ఏ జన్మలో చేసుకున్న పాపమో దానికి దుఃఖపడుతున్నాను, ఈ జన్మ చివరి అంకములోనన్నా ఆ విఠలుని దర్శించి ఈ శరీరాన్ని ఇవ్వనో లేదో ఆశ రోజు రోజుకి నాకు తగ్గిపోతూ ఉంది, అందుకని దుఃఖిస్తున్నాను అని చెప్పి ఆయన అట్లా మంచం మీద పడుకొని విఠల 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 ఉన్నట్టుండి చీకట్లను ఛేదిస్తూ ఒక పెద్ద కాంతిపుంజం ఒకటి వస్తూ ఉందంట. ఆయన దిగ్గున లేచి నిలబడుకొని పరిశీలాత్మకంగా చూస్తే ఆ కాంతిపుంజం ఎవరు అంటే సాక్షాత్తు విఠలుడు ఆయన వస్తూ ఉన్నాడనమాట. కృష్ణుడు వచ్చాడు. వచ్చి, ఏ నా దర్శనం నీకు కలగలేదని దుఃఖపడుతున్నావా, రా చూపిస్తానని చెప్పి చేయి పట్టుకొని తీసుకొని పోతున్నాడు. నేరుగా గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. స్వామి నేను నీచుణ్ణి, గర్భగుడిలోకి నన్ను తీసుకుని వెళ్తున్నారు అని చెప్పంటే, అప్పుడు భగవంతుడు ఏమంటున్నారు అంటే, పుట్టుక గొప్ప పుట్టుకలో పుట్టి సరి అయినటువంటి చైతన్యం లేనటువంటి వ్యక్తులు ఈ గర్భగుడిలోకి ప్రవేశించడం వల్ల ఈ ప్రదేశం అంతా కూడా అపవిత్రమైపోయింది, నీలాంటి పరమ భాగవతుడు ఈ గర్భగుడిలోకి వస్తే ఇది పవిత్రమవుతుందని చెప్పి నిన్ను గర్భగుడిలోకి తీసుకున్నానన్నాడు. అప్పుడు జాకోబేల స్వామిని అడుగుతూ ఉన్నారు, స్వామి జీవితంలో నేను భక్తిలో పూర్ణత్వాన్ని పొందడానికి ఏదన్నా సూచనలు ఇవ్వండి. భగవత్ సాక్షాత్కారం ఆల్రెడీ పొందున్నాడు, ఈయన అడుగుతున్నారు భగవంతుణ్ణి ఏదైనా సూచనలు ఇవ్వండి. మనకింకా భగవంతుడు కనపడలేదు, నాకు అన్ని తెలుసులండి. అబ్బా బలి చెప్పొచ్చారో ధ్రువుడు భగవంతుడు ప్రత్యక్షమైతే ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా, స్వామి మీ అనుగ్రహంతో భగవద్భక్తుల యొక్క సాంగత్యం ఎన్నటికీ నేను విడవకుండా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని చెప్పేటి ధ్రువుడు భగవంతుడిని అడుగుతూ ఉన్నాడు. మరి భగవద్భక్తుల సాంగత్యం దేనికి? భక్తిలో తీవ్రతను పెంచి భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందడం కోసం. మరి అటువంటి భగవత్ సాక్షాత్కారం పొంది భగవంతుడే ముందు నిలబడుకుని ఉంటే ఆ భగవంతుణ్ణి ధ్రువుడు అడుగుతూ ఉన్నాడు, మీ అనుగ్రహంతో భగవద్భక్తుల సాంగత్యం ఎల్లవేళలనైనా కలిగి ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని కోరుతూ ఉన్నాడు. అప్పుడు చాకోమేలాకు చెప్తున్నాడు, యుగ ధర్మం నామం, నామాన్ని మించింది లేదు, నామం ఎప్పుడు విడవద్దు. తర్వాత రెండవది, జీవితంలో మంచి నియమాలు ఎన్నటికీ కూడా విడిచిపెట్టద్దు, మంచి పవిత్రమైన నియమాలు. మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు పవిత్రమైన నియమాలంటే ఏంటి? మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, ఈ నాలుగుడికి దూరంగా ఉండాల. అవి పాటిస్తే మనిషి అవుతాం, అంతే గొప్ప విశేషం ఏం కాదు. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడుగుతాడు, ప్రభుపాద్ నేను నాలుగు నియమాలు పాటిస్తున్నాను. అతను ఏమనుకుంటాడంటే ప్రభుపాదుల వారు ఏదో నన్ను పొగిడేస్తారు అది ఇది అను. ప్రభుపాద్ అని, ఓ ఇప్పుడు మనిషివయ్యావు నువ్వు అన్నాడు. ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి, ఆ నాలుగు పాదాలు ఉల్లంఘిస్తే జంతువు అవుతాడు, సో ఇప్పుడు మనిషి అయ్యావు నువ్వు అంటాడు ప్రభుపాదుల. సో పవిత్ర నియమాలు ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. తర్వాత చివరిది, భగవద్భక్తుల సాంగత్యం ఎన్నటికీ విడిచిపెట్టద్దు. ఈ మూడు సూచనలు ఇస్తారు. ఈ లోపల మంగళారతి సమయం అవుతుంది, తలుపులు తెరిచేస్తారు. తలుపులు తెరిచేస్తే ప్రధాన అర్చకుడికి భగవంతుడు కనిపించట్లేదు, ఈ చాకోమేళ లోపల ఉన్నాడు. హే నువ్వు లోపలికి ఎట్లొచ్చావు అన్నాడు. భగవంతుడు తీసుకొచ్చాడు. ఏంటి భగవంతుడు తీసుకొచ్చాడా, దొంగతనంగా వచ్చేసావా, చూడు ఈరోజు శాసనం రాస్తున్నాను, నువ్వు ఈ పండరిపురంలో ఉండడానికి లేదు, చంద్రబాగా నదికి ఆవలి గట్టున నువ్వు ఉండాల, కానీ నది దాటి పండరిపురం లోపలికి కూడా రావడానికి లేదు, ఇది శాసనం, ఈ ప్రదేశం అంతా అపవిత్రమైపోయింది. అప్పుడు చాకోమేళ అంటాడు, స్వామి గంగ భగవంతుని పాదాల నుంచి ఉద్భవించింది, ఆ గంగలో ఎంతమంది పాపాత్ములు స్నానం చేస్తారు, అంత మాత్రాన గంగ అపవిత్రమైపోతుందా? ఆయన పాదాల నుంచి ఉద్భవించిన గంగకే అంత శక్తి ఉంటే ఆయన పాదపద్మాలు కొలువైన ఈ మందిరాల్లో నాలాంటి దుర్మార్గులు ఎంతమంది వచ్చినా కానీ ఈ ప్రదేశం ఎట్లయ్యా కలుషితమవుతుంది స్వామి, ఎందుకయ్యా ఇటువంటి మాటలు మాట్లాడతారంటాడు. ఎందుకయ్యా ఇటువంటి మాటలు మాట్లాడతారు, ఏ పో అని చెప్పి తరమేస్తారు. ఆయన వెళ్ళి చంద్రబాగా నది ఆవలిఘట్టం చిన్న పూరిగుడిసెలో ఆయన ఉంటారు. ఒకరోజు కూలి పని చేసుకొని సాయంత్రం భోజనానికి కూర్చున్నప్పుడు విఠలుడు ఈ చాకోమేళ యొక్క విరహంలో ఉన్నాడనమాట. భక్తుడు భగవంతుని యొక్క విరహంలో ఉంటే భగవంతుడు భక్తుల యొక్క విరహంలో ఉంటాడంట, ఆ భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకునేదని. అప్పుడు భగవంతుడు నేరుగా వచ్చేశాడు, వచ్చేసి ఈ చాకోమేళ పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చుంటే చాకోమేళ గమనించాడు, స్వామి మీరా అన్నాడు. ఏ అవును నీతో కలిసి తిందామని వచ్చాను. భార్యకు చెప్పాడు, ఏమి భగవంతుడికి కూడా వడ్డించన్నాడు. మొదట అన్నాడు, స్వామి మీకు అక్కడ పంచపక్ష పరమానాలు పెడతారు, నేను ఇక్కడేదో గంజో ఏదో తాగుతాను, ఇది తినడానికి వచ్చారా? నీలాంటి భక్తుడితో ఏం తీసుకునేదానికైనా నేను ఆనందంగా తీసుకుంటాను, నాకు వడ్డించన్నాడు. ఆ భగవంతుడిని చూసి భార్య తత్తరపాట్లో ఏం చేసింది అంటే పెరుగు కుమ్మరిచ్చేసింది భగవంతుడి మీద. కుమ్మరిచ్చేసరికి చాకోమేళకు చాలా కోపం వచ్చింది, ఈమె నీకు అసలు బుద్ధుందా, కళ్ళు కనిపిస్తున్నాయి, అది ఇదని తీవ్రంగా ఆమెను దూషించాడు. అదే సమయంలో ఈ ప్రధాన అర్చకుడు ఆ ఇంటి ముందు నుంచి పోతున్నాడంట. ఆయన ఏమనుకున్నాడు, ఈ చాకోమేళ అవకాశం దొరికిందని నన్ను తిడుతున్నాడు, నీ కళ్ళున్నాయా లేదా అని, బుద్ధి ఉందా లేదా అని, అది ఇదని. ఆడికి చాలా కోపం వచ్చేసింది. వచ్చేసి, ఏ చాకోమేలా నోటికొచ్చినట్టు వాగుతున్నావు ఏంటి అని చెప్పి కోపంగా వచ్చేసి పిడికిలు బిగించి చాకోమేలా మొహం మీద ఒక్క గుద్దు గుద్దాడు. కానీ చాకోమేలాకి ప్రధాన అర్చకుడికి మధ్యలో ఎవరున్నారంటే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి ముఖారవిందానికి తగిలింది దెబ్బ. భగవంతుడు నేరుగా వెళ్ళిపోయారు. ఈ ప్రధాన అర్చకుడు, ఈసారికి దెబ్బతో వదిలేస్తున్నాను, ఇంకోసారి నా జోలికి వచ్చావంటే ప్రాణం తీసేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. గర్భగుడిలోకి ప్రవేశించేసరికి పాండురంగ విటలుని యొక్క చంప బుగ్గ ఎర్రగా కందిపోయింది, వాసిపోయింది అనమాట. విఠలా విఠలా, ఇతను దుర్మార్గుడైనా కొంచెం భక్తి ఉంది, పాదాల మీద పడి స్వామి ఏం అపచారం జరిగింది, ఎందుకు ఈ రకంగా ఈ వాసిపోయింది ఎర్రగా కందిపోయింది అంటే, అప్పుడు విఠలుడు చెప్తున్నాడు, నువ్వు చాకోమేళాని కాదు కొట్టింది, ఆయనకి నీకు మధ్యలో నేనున్నాను, నాకు తగిలింది దెబ్బ అన్నాడు. స్వామి ఈ అపచారం నుంచి నేను ఎట్లా ప్రాయశ్చిత్తం ఏంటి నాకన్నాడు. నేను కాదు క్షమించేది, చాకోమేళా దగ్గరికి వెళ్ళు, ఆయన క్షమిస్తే నువ్వు ఈ అపరాధం నుంచి విముక్తిని పొందుతావు. వెళ్ళి మరి ఏ రకంగా ప్రాయశ్చిత్తం అంటే, ఆయన్ని నువ్వు తీసుకొచ్చి నా మందిరంలోకి ప్రవేశింపజేసి నామం చేపించాలా అన్నాడు. ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళి చాకోమేళ పాదాల మీద పడ్డాడు. ఆయన చిన్నబోయాడు, ఏంటి స్వామి మీరు నా పాదాల మీద పడుతున్నారు, లేదయ్యా నువ్వు మహానుభావుడివి, భగవంతుడు నిన్ను స్వయంగా పిలుచుకురమ్మన్నాడు అని చెప్పి చాకోమేళాని మందిరంలోకి తీసుకుని వెళ్ళి ఆ రోజు శాసనం రాస్తాడు. చాకోమేళా కన్నా ఇంకా నీచమైనటువంటి కులంలో జన్మించిన వ్యక్తులైనా కానీ విఠలుని యొక్క మందిర ప్రవేశానికి ఏ ఆటంకము లేదు. ఒట్టి ప్రవేశమే కాదు, కులమతాలకు అతీతంగా, స్త్రీ పురుషులకు అతీతంగా విఠలుని యొక్క పాదాల దగ్గర వాళ్ళ శిరస్సును మోపి మొక్కుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కలిగేటట్టుగా నేను శాసనం రాస్తున్నానని చెప్పి విఠలుని యొక్క పాదాల దగ్గర తల పెట్టే అవకాశం మీరు వెళ్ళినా కానీ మీకు కూడా ఉందన్నమాట ఈరోజు. అప్పుడు చాకోమేళా మంచి కీర్తన భగవంతుడి కోసం అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చి కీర్తన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు నామదేవు కీర్తన చేస్తూ ఉంటే భగవంతుడు అశ్రుధారలు కారుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. నామదేవు కీర్తన ఆపేసి, స్వామి ఎందుకు దుఃఖపడుతున్నారన్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, నా ప్రియభక్తుడు చాకోమేళా మరణించాడు. ఎట్లా మరణించాడు స్వామి? కూలి పని చేసుకుంటూ ఉంటే గోడ విరిగి పడిపోయి మరణించాడు. ఆయనకు ఒక కోరిక ఉండింది, నా మందిరం దగ్గర ఆయన సమాధి అవ్వాలా అని చెప్పి. అయితే ఆ మరణించినది ఆయన ఒక్కడే కాదు, చాలా మంది మరణించారు ఆ గోడ కింద పడి. వాళ్ళందరూ దిక్కులేని వాళ్ళని చెప్పి సామూహికంగా దహనక్రియ చేసేశారు. మరి ఇప్పుడు ఆయన యొక్క సమాధి నా మందిరం దగ్గర కట్టాలా? మరి శరీరం కూడా దహనం చేసేస్తే ఎట్లా సమాధి కట్టాలా స్వామి అని నామదేవ్ అడిగితే, అప్పుడు విఠలుడు చెప్పాడు, చాకోమేళా అస్థికలన్నా తీసుకురా, ఆ అస్థికల కన్నా సమాధి ఇక్కడ కడతామన్నాడు. సామూహికంగా చాలా మంది చనిపోతే అందరికీ దహనక్రియలు చేస్తే అక్కడ చాలా మంది అస్థికలు ఉంటాయి కదా, చాకోమేళా అస్థికలని ఎట్లా స్వామి గుర్తించాలా అంటే, అప్పుడు విఠలుడు చెప్పాడు, ఏ అస్థికలను తీసుకుని చెవు దగ్గర పెట్టుకుంటే ఆ అస్థికల నుంచి ఈ శబ్దం వస్తే ఏమిటా శబ్దం స్వామి అన్నాడు. విఠలా విఠలా పండురంగ విఠలా, 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 విఠలా విఠలా పండురంగ విఠలా. విఠలా 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 పాండురంగ విఠలా విఠలా విఠలా. నామదేవ్ వెళ్ళారు, వెళ్ళి ఆ అస్థికలు తీసుకొని చెవు దగ్గర పెట్టుకున్నాడు. స్వామి చెప్పినట్టే ఆ చాకోమేళా యొక్క అస్థికల్లో నుంచి ఇదే శబ్దం వస్తుంది, విఠలా విఠలా పండురంగ విఠలా, విఠలా విఠలా పండురంగ విఠలా, విఠలా విఠలా పండురంగ విఠలా, విఠలా విఠలా పండురంగ విఠలా, విఠలా 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 విఠలా, విఠలా 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 విఠలా. ఆ అస్థికలు తీసుకుని నామదేవు తన్మయత్వం చెంది ఆ అస్థికలన్నింటినీ కూడా సేకరించుకుని సంకీర్తన చేసుకుంటూ మందిరం దగ్గరికి వస్తే సాక్షాత్తు విఠలుడు బయటకు వచ్చి తన స్వహస్తాలతోటి నామదేవ్ సమక్షంలో మందిరం ముఖద్వారం దగ్గర చాకోమేళా యొక్క అస్థికులకు సమాధి చేశాడంట భగవంతుడు అనమాట.
సాధనలో పూర్ణత్వం ఏంటి అంటే ఈ పంచభూతాలతో చేసినటువంటి ఈ శరీరం కూడా మనం చేసేటువంటి సాధన తీవ్రత వల్ల అది కూడా పవిత్రమవ్వాలన్నమాట, పవిత్రమవ్వాలి. సో ఇప్పుడు పురుషోత్తమ మాసం నడుస్తూ ఉందన్నమాట. సో పూజ్యశ్రీ జయపతాక స్వామి మహారాజుల వారు ఆయన ఏం కోరుకున్నారంటే భక్తులందరూ కూడా ఈ పురుషోత్తమ మాసంలో మామూలుగా చేసేటువంటి నామానికన్నా రెండింతలుగా నామం చేయమని చెప్పారు. అంటే ఎవరైనా 16 మాలలు చేస్తుంటే 32 మాలలు, తర్వాత రోజు ఒక కృష్ణలీలన్నా వినడానికి, అబద్ధములు చెప్పకుండా ఉండడానికి, పరనింద ఇతరులను నిందించకుండా ఉండడం, వైష్ణవ అపరాధం చేయకుండా ఉండడం, ఇవన్నీ లేకుండా ఈ పురుషోత్తమ మాసం గాన చేసినట్లయితే పూర్ణమైన ఫలితాన్ని మనం పొందుతాము. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే కార్తీక మాసం చేసేటువంటి ఫలితం కన్నా పురుషోత్తమ మాసం చేయడం ద్వారా 1000 రెట్లు ఫలితాన్ని ఎక్కువగా మనం పొందుతాము అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల మనం కొంతమంది ఏంటి అంటే ట్యాబ్లెట్ రోగానికేంటో తెలియక అల్లాడుతూ ఉంటారు, కొంతమంది తెలిసి ఆ ఔషధం తీసుకోకుండా బాధపడుతూ ఉంటారన్నమాట. కానీ మనం ఈ భవరోగం నుంచి విముక్తిని పొందాలంటే ఈ నామం అనేది ఆచార్యుల ద్వారా మనకు లభించింది, దాన్ని తీవ్రతతోటి మనందరం కూడా ఏంటి అంటే భక్తిలోకి వచ్చేటప్పుడు రకరకాల బాధలతో వస్తామన్నమాట. బాధలతో వచ్చినప్పుడు ఆ కీర్తన అవన్నీ కూడా ఫుల్ ఇన్వాల్వ్ అయిపోతాం, కీర్తనలో అన్నిట్లో పాల్గొని చాలా తన్మయత్వాన్ని పొందుతాం. మనకు కూడా రోగం బాగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ అంటాం, ఆయన 5 రోజులుగా మెడిసిన్స్ ఇస్తున్నానంట, 2 రోజులు వేసుకున్న తర్వాత ఏమవుతుంది, తగ్గిపోద్ది రోగం, 3 రోజు అరపూట వేసుకొని ఇంకా వదిలేస్తాం. అట్లా ప్రతి ఇంట్లో కూడా వదిలేసిన ట్యాబ్లెట్లు ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టచ్చు అనమాట. ఎందువల్లంటే 2 రోజులకి మనకు తగ్గిపోయింది కదా. అదే రకంగా భక్తిలోకి వచ్చిన తర్వాత మనం సాధన ఇవన్నీ మొదట్లో తీవ్రంగా చేయడం వల్ల ఈ బాధలన్నిటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉపశమనం కలిగిన తర్వాత మనం కొంచెం రిలాక్స్ అవుతాం, రిలాక్స్ అయ్యి భక్తి తగ్గించి భక్తి మార్గంలో కూడా మళ్ళా ఎక్కడన్నా ఏదైనా చెత్త చెదారము లేకపోతే గ్రామ్య కథ లేకపోతే అది ఇది ఇవి దొరుకుతాయా, వాటి కోసం తీరా చూసేసరికి భక్తి సంపూర్ణంగా నష్టమైపోయింది. సో ఇటువంటివి జరగకుండా రోజులు పెరిగి కొంది మనం మొదటి రోజు వచ్చిన దానికన్నా తీవ్రత ఇంకా పెరగాల, తీవ్రత ఇంకా పెరగాల. ఆ తీవ్రతను పెంచుకుంటూ మనం భక్తి మార్గంలో ముందుకెళ్లడానికి ప్రయత్నించాల. ఈ యొక్క శ్లోకం ప్రకారం మనం ఎప్పుడు విజయాన్ని సాధించిన వాళ్ళం అవుతామో అంటే అంత్యకాలంలో చిరుమందహాసంతో, అబ్బా నేను ఈ శరీరం వదిలేస్తున్నాను అని ఏడుస్తూ కాదు, నవ్వుతూ హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటూ మనం భగవంతుని దగ్గరికి ఇంటిలో నుంచి బయటకి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి ఎట్లుంటాడో అట్లా మనం ఆనందంగా ఈ ఇంటిలో నుంచి నవ్వుకుంటూ నామం చేసుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ యొక్క జన్మలో విజయాన్ని సాధించిన వాళ్ళం అవుతాం అన్నమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ఇది యుద్ధం కాదు, ఇది ఇది జస్ట్ ఆయన మీదకి ఆయనే యుద్ధం చేయట్లేదు, హనుమంతుల వారు యుద్ధం చేయట్లేదు, రాముల వారు బాణాలు వదులుతున్నారు, హనుమంతుల వారు నామం చేసుకుంటా ఉన్నారు, అది వేరే ఇది వేరే, దానికి దీనికి సంబంధం. ఇది కేవలం నారదుల వారు నామం యొక్క విశిష్టత గురించి ప్రపంచానికి తెలియపరచాలన్నటువంటి దృక్పథంతో ఆయన చేసిన లీల ఇది, దానికి రామాంజన యుద్ధానికి సంబంధం లేదు. ఇంకేమైనా సందేహం ఉంది ఎవరికైనా? గుడ్ క్వశ్చన్. ఆయన ఏమడిగారు అంటే ఇప్పుడు కులశేఖరాలు వారు లీల విన్నారు కదా, సో గౌరకిషోర్ దాస్ బాబాజీ ముందు ఒక ఆయన తన్మయత్వంలో కీర్తనలో పాల్గొన్నప్పుడు గౌరకిషోర్ దాస్ బాబాజీ అంటారు అంత మరీ ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు, సో ఇప్పుడు కులశేఖరాలు వారు లీల విని రేపు మళ్ళా ఎవరైనా కరవాలను దూసేసి రావణ అని ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేస్తారు అటువంటి మెసేజ్ని అని. ఇక్కడ మనం యాక్చువల్గా ఏంటి అంటే సహజీయ అనేటువంటి దానికి సత్యమైనటువంటి భక్తునికి వ్యత్యాసం ఏంటి అంటే, సహజీయుడు ఎవరు అంటే భక్తి లేకుండా ఉన్నట్టు నటించేటువంటి వ్యక్తిని సహజీయ అంటారు. అతనిలో నిజంగా భక్తి ఉండదు కానీ బయటికి ఉన్నట్టుగా నటిస్తాడనమాట. కానీ ఈ కులశేఖర ఆళ్వారు ఇటువంటి లీలలన్నీ కూడా మనం ఆ రకంగా నటించాలా అంటే అప్పుడు కొంచెం జీవించాల్సి కూడా ఉంటుంది. కులశేఖరుడు ఎప్పుడైతే భక్తుల్ని దూరం చేయాలని కుట్ర చేశారో అప్పుడు ఆయన రాజ్యాన్ని అంతా వదిలేశాడు అనమాట. మనం కూడా మన ఆస్తి గీస్తి అంతా వదిలేసి కృష్ణాన్ని వచ్చేయగలిగితే అప్పుడు మనం ఏదైనా చేసేదానికి ఇది ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఇమిటేట్ చేయకూడదు ఎవరిని కూడా. సహజమైనటువంటి భక్తి, నిజంగా భక్తి ఉన్నటువంటి వ్యక్తి ప్రదర్శనకి తావే లేదనమాట. ఎప్పుడు ఇమిటేట్ చేయకూడదు భక్తిలో. ఇవన్నీ లీలలు ఏంటి అంటే మనకు సందేశం ఇవ్వడం కోసం ఇవన్నీ లీలలు జరిగాయి, కానీ మనం దాన్ని ఇమిటేట్ చేయడం కోసం కాదనమాట. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రభుపాదులు వారు ఎప్పుడు కూడా అది ఆయన ఇష్టపడలేదన్నమాట, ఇష్టపడలేదు. ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికి? జగద్గురు శ్రీల ప్రభుపాదకి భగవద్గీత యథాతథం కి, రాధా గోవింద దేవస్థ సఖి వృందుకి, హరినాం సంకీర్తనికి, నితాయ్ గౌర్ ప్రేమనందే హరిహరి బో.